ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्णाय वासुदेवाय, देवकीनन्दनाय च, नन्दगोपकुमाराय, गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय, नमः पङ्कजमालिने, नमः पङ्कजनेत्राय, नमस्ते पङ्कजाङ्ग्रये, मूकां करोति वाचालम्, पङ्गुं लङ्घयते गिरिम्। यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवम्, శ్రీచైతన్య ఈశ్వర. చదువుకుంటున్నటువంటిది భగవద్గీత యథాతథము అధ్యాయం 11, విశ్వరూపము, శ్లోకం 3. ఏవం ఏతత్ యథాతథ యథార్థ త్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుం ఇచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఏవమేతత్ యథాతత్వం, ఏవమేతత్ యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావోం విష్ణుపాదాయ కృష్ణపరిష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణీ నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము భగవద్గీత 11 అధ్యాయము విశ్వరూపం అనేటువంటి అధ్యాయం నుంచి 3 శ్లోకం మనము చర్చించుకుంటున్నాం. ఏవం ఏతత్ యథాత త్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. సో ఈరోజు శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ స్వామి, ఓ పురుషోత్తమ, నాకు దయచేసి నీ యొక్క విభూతులన్నింటినీ కూడా దీని క్రింద అధ్యాయంలో, దీనికి ముందు అధ్యాయం పేరేమి, భగవద్ విభూతి,
భగవద్ విభూతి అంటే ఏమి? భగవంతుని యొక్క ఐశ్వర్యాలు. భగవంతుడు ఆయన సర్వత్రా కూడా, ఈ యొక్క విశ్వం అంతటా కూడా ఏ రకంగా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయము మన ఇంతకుముందు అధ్యాయంలో వేదాలలో ఓంకారాన్ని, నేను పక్షుల్లో గరుత్మంతుని, అశ్వాలలో ఉచ్చైశ్రవని, ఆ రకంగా రకరకాలుగా భగవంతుడు దైత్యుల్లో ప్రహ్లాదుని అని కృష్ణుడు రకరకాలుగా ఈ విశ్వం అంతటా కూడా ఆయన ఏ రకంగా మనము వ్యక్తిగతంగా ఆయన చూడలేం. ఎందుకంటే భగవంతుడిని చూడడానికి ఈ యొక్క చక్షులు సరిపో, ఈ భౌతికమైనటువంటి నేత్రాల ద్వారా, కళ్ళ ద్వారా మనం భగవంతుడిని దర్శించుకోలేం. అందుకనే కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, మనలాంటి బద్ధస్థితిలో ఉన్నటువంటి వారికి కూడా ఎట్లా మనం భగవంతుని యొక్క గొప్పతనాన్ని ఎలా గుర్తించవచ్చు అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు అధ్యాయంలో ఆయన యొక్క విభూతి, ఆయనకు ఎన్నో విభూతులు ఉన్నాయి, ఆ యొక్క విభూతుల ద్వారా భగవంతుడు ఏమి చేశాడు, అన్నింటిని చూపించాడు. చూపించాడంటే అన్ని తెలియజేశాడు. సో ఈ రోజు శ్లోకంలో అర్జునుడు ఏమడుగుతున్నాడంటే, నువ్వు ఇంతకుముందు శ్లోకం, ఇంతకుముందు అధ్యాయంలో నీ యొక్క విభూతులు అన్నింటినీ కూడా నువ్వు వివరించావు, దాన్ని ఇప్పుడు నేను ప్రత్యక్షంగా నేను చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు ఏం చేస్తున్నాడు, భగవంతుణ్ణి అభ్యర్థిస్తున్నాడు. సో ఇక్కడ భగవంతుణ్ణి ఆ రకంగా కోరుకోవడము ప్రభుపాద వారి భాష్యంలో వివరిస్తున్నారు. వాస్తవానికి అర్జునుడు ఆయన సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. భగవంతుడు ఎవరు? ఆయన స్వయంగా, స్వయం భగవాన్, పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, పరమం భవ, పురుషం, శాశ్వతం, దివ్యం, ఆది దేవం, అజం విభుం. భగవంతుని గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానము అర్జునుడికి. ఎందుకంటే భగవంతుడు యొక్క సహచరుడు, సన్నిహితమైనటువంటి సహచరుడు ఎవరు? అర్జునుడు. వాస్తవానికి ఈ యొక్క భగవద్గీత కూడా, అర్జునుడికి ఏం భగవద్గీత అవసరం లేదు. అర్జునుడు ఆయన భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడు ఎప్పుడు అజ్ఞానానికి లోబడడు. ఎందుకు ఈ యొక్క అర్జునుడు ఆ యొక్క స్థానాన్ని తీసుకున్నాడంటే, ఏదో కురుక్షేత్రంలో ఆయన ఏదో చేతుల కాలంతో వణికిపోతూ, గాండీవమ్మ కింద జారి పడిపోతూ, అందరినీ చూస్తూ బాధపడుతూ, ఇట్లాంటి ఒక అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక స్థితి ఎందుకు అర్జునుడు తీసుకున్నాడంటే, కృష్ణుడు అర్జునుడిని ఒక పరికరమగా ఉపయోగించుకొని రాబో భవిష్యత్తులో రాబో జనాలు ఎవరైతే ఉన్నారో, కలియుగ జనాలకందరికీ కూడా మార్గనిర్దేశకత్వం ఇవ్వడానికి కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడిని కావాల్సుకనే అటువంటి స్థానంలో పెట్టాడు. ఒకవేళ కానీ అర్జునుడు ఆ స్థానంలో ఆ రోజు లేదనుకోండి, అతను కృష్ణుడు చెప్పినట్టు యుద్ధం చేసేసి ఉండి ఉన్నట్లయితే మనకి ఈరోజు భగవద్గీత వచ్చి ఉండేది కాదు, నేను ఇక్కడ కూర్చొని ఉండేవంటువంటి వాణ్ణి కాదు, మీరు ఇక్కడ కూర్చొని వినేటువంటి వాళ్ళు కాదు, ఈ భగవద్గీత వచ్చి ఉండేది కాదు. అయితే ఇది భగవంతుని యొక్క ప్రమేయం. ఆయన ఏం చేస్తాడు, తన యొక్క శుద్ధ భక్తుల్ని పరికరమగా ఉపయోగించుకొని ఈ సామాన్యమైనటువంటి జనులందరికీ కూడా వాళ్ళ యొక్క జీవితం యొక్క లక్ష్యాలని తెలియజేయడానికి భగవంతుడు ఏం చేస్తాడు, తన యొక్క శుద్ధ భక్తుల్ని ఉపయోగించుకుంటాడు. సారకంగా ఈరోజు అర్జునుడు అడుగుతున్నాడు, ఓ స్వామి, నీ యొక్క ఇంతకుముందు అధ్యాయంలో మొత్తం నీ యొక్క విభూతుల గురించి నాకు వివరించావు, ఈరోజు నాకు ఇప్పుడు ఏమి నీ దగ్గర నుంచి నేనేం కోరుకుంటున్నాను అంటే, ఆ విభూతులతో కూడుకున్నటువంటి ఆ విశ్వరూపం ఏదైతే ఉందో దాన్ని నాకు దయచేసి నాకు దర్శనం ఇవ్వు, ఆ రూపాన్ని నాకు చూపించు అని ఏం చేస్తున్నాడంటే అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడు ఆ రకంగా అడగడానికి చాలా కారణాలున్నాయి. అర్జునుడు ఆ రకంగా కృష్ణుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు అనేటువంటి దాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు. సాధారణంగా అందరు కూడా ఏమనుకుంటారు, అవజానంతి మామూడ మానుషీం తనుమాశ్రిత పరంభావమజానంతో మమభూత మహేశ్వరం నాహాం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూడోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. సో కృష్ణుడు బాగా క్లియర్గా చెప్తున్నాడు, చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు, నేను మూడులకు, ఎవరైతే పూర్తిగా మాయ చేత అపహరించబడినటువంటి వాళ్లకు, అటువంటి వాళ్ళకంతా కూడా నేను వ్యక్తం కాను. భగవంతుడు ఆయన అందరికీ అవగతం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనం తీసుకున్నట్లయితే ఈ భౌతిక ప్రపంచంలో 99% మంది అందరూ కృష్ణుని దూషించే వాళ్ళే. ఎవరినైనా కృష్ణుడు గురించి మంచి మాటలు మాట్లాడింది చూసారా? కృష్ణుడు అని అంటే వెంటనే గోపికలతో ఆడుకున్నాడు, ఆయన వస్త్రాలను అపహరించాడు, ఆయన అది చేశాడు, వెన్నెలు దొంగలించాడు, కర్ణుణ్ణి ఆ రకంగా చంపాడు, భీష్ముణ్ణి, ఉదాహరణకు భీష్ముణ్ణి నేను ఈ ఆయుధం పట్టనని చెప్పేసి ఆయుధం పట్టాడు అని రకరకాలుగా కృష్ణుని ఏమిటంటే వాళ్ళు ఒక ఆ రకంగా ఒక చమత్కారంతో కూడుకున్నటువంటి ఒక వీరుడు, ఒక పాత్రను పోషించేటువంటి ఒక వ్యక్తిగా భావిస్తారు. అంతేగాని దేవాది దేవుడు భగవంతుడని ఎవరు గుర్తించరు. సో అయితే అర్జునుడు ఏం చేస్తున్నాడు ఈ యొక్క అధ్యాయంలో ఆ రకంగా విశ్వరూపం చూపించమని ఎందుకు అడుగుతున్నాడంటే, ఆ రకంగా సామాన్య జనులందరికీ కూడా చూపించడానికి. కృష్ణుడు ఎవరో కాదు, ఆయన భగవంతుడు, దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటింపు చేసి చెప్పాలి. భక్తుడి యొక్క భావన ఎప్పుడు ఎలా ఉంటుంది? భక్తుడు ఏం కోరుకోడు? భక్తుడు ఎప్పుడు భగవంతుని దగ్గర ఏం కోరుకుంటాడంటే, భగవంతుని యొక్క వైభవాలను ఎట్లా అందరూ గుర్తించాలి, ఎట్లా ఆ వైభవాలను అందరూ కీర్తించాలి అని భక్తుడు కోరుకుంటాడు. భక్తుడు ఎప్పుడు కానీ నన్ను కీర్తించాలి, నన్ను పొగడాలి, లేకపోతే నాకు అంతా కూడా అందరూ బానిసలు అయిపోవాలి, దాసులు అయిపోవాలి అని వాళ్ళు కోరుకోరు. శుద్ధ భక్తుల యొక్క నిజమైనటువంటి కోరిక ఏమిటంటే, కృష్ణుడిని ఎట్లా కీర్తించాలి, మూడు లోకాల్లో కూడా కృష్ణుడు యొక్క వైభవాలు కీర్తింపబడాలి, అదే వాళ్ళకు కావలసినటువంటి. ఎక్కడ చూసినా మూడు లోకాల్లోనూ భగవంతుని యొక్క వైభవాలు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామ సంకీర్తనం భగవంతుని యొక్క కీర్తన అనేటువంటిది కీర్తింపబడాలని కోరుకుంటారు. మనం చూడొచ్చు ఈ యొక్క విశ్వం అంతా కూడా ఎవరి మీద ఆధారపడింది, అంతా కూడా ఆదిశేషుడి మీద ఆధారపడింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 14 లోకాలు ఏవైతే ఉన్నాయో, జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ విశ్వం మొత్తం చూసినట్లయితే 14 లోకాలు ఉన్నాయి, అవునా కదా? మొత్తము ఈ విశ్వం అంతా కూడా మనకు తెలుసు మహాతత్వం నుంచి వచ్చింది. మహాతత్వం అనేటువంటిది ఏమిటి? భగవంతుడు ఆయన మహావిష్ణు, కారణోదక విష్ణువుగా ఆయన కారణ సముద్రంలో శయనించి ఉంటాడు. ఆయనకు రోమాల నుంచి ఎన్నో అనంతమైనటువంటి విశ్వాలు బయటికి వస్తాయి. ప్రతి ఒక్క విశ్వంలోనూ భగవంతుడు గర్భోదక సాయి విష్ణుగా ప్రవేశిస్తాడు. గర్భోదక సాయి విష్ణుగా భగవంతుడు ప్రవేశించి ప్రతి ఒక్క అణువులో కూడా ప్రతి ఒక్క జీవుడితోనూ భగవంతుడు ఆయన అంతర్యామిగా పరమాత్మగా ప్రతి ఒక్క జీవుడితోనూ భగవంతుడు మొత్తం సర్వత్ర కూడా వ్యాపించి ఉన్నాడు. అయితే అటువంటి భగవంతుడు, అటువంటి అద్భుతమైనటువంటి భగవంతుడు, ఇలాంటి ఎన్నో అనంత కోటి విశ్వాలున్నాయి ఈ మహత్తత్వంలో. ఈ మహత్తత్వం అంతా కూడా ఈ అనంత కోటి విశ్వాలన్నింటినీ ఎవరు భరిస్తున్నారంటే ఆదిశేషుడు భరిస్తున్నాడు. సో దీనికి పైన చూసినట్లయితే మొత్తము విరజానది ఉంది, విరజానది పైన కైలాసము, కైలాసం పైన వైకుంఠలోకాలు, వైకుంఠలోకాలు పైన గోలోక బృందావనం ఉంది. సో ఇవన్నింటినీ మోస్తున్నాడు. ఎవరు మోస్తున్నారు? ఆదిశేషుడు. ఆయన ఆదిశేషుడు ఏం చేస్తున్నాడు? ఆయనకున్నటువంటి అనంతమైనటువంటి నోర్లు, అనంతమైనటువంటి నోటిలతో ఆయన ఏం చేస్తున్నాడు? భగవంతుని కీర్తిస్తున్నాడు. ఇంకా కీర్తిస్తున్నాడు, 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 ఇంకా కీర్తించడం ఆపలేదంట. అంత ఉన్నాయి భగవంతుని యొక్క వైభవాలు, భగవంతుని యొక్క గుణగణాలు, భగవంతునికి ఉన్నటువంటి దివ్యమైనటువంటి లక్షణాలు, ఆయనకున్నటువంటి సౌందర్యము, ప్రతి ఒక్కటి తీసుకున్నట్లయితే మనం చెప్తాం. సాధారణంగా మనం ఏం చెప్తాము, వైష్ణవుడు అని అంటే 26 లక్షణాలు అని అంటాం. భగవంతుడికి యాక్చువల్గా అనంతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. భగవంతుడు ఆయన అనంతుడు, ఆయన అనంతుడు కనుక ఆయన యొక్క లక్షణాలు, ఆయన గుణాలు, గుణగణాలు, నామరూప గుణలీలాలు కూడా అవన్నీ కూడా అనంతమే. అయితే మనకు ఒక అవగాహన కలిగించడానికి, మనకు భగవంతుడు ఇలాంటి లక్షణాలు భగవంతుడు కలిగి ఉంటాడని కనీస అవగాహన కలిగించడానికి ఒక పట్టిక వేసి 26 ఉన్నాయని మనం చెప్తాం. బట్ మనకు భక్తి రసామృత సింధులో నుంచి తెలుసు వైష్ణవుడికి ఉండేటువంటి లక్షణాలు 26, భగవంతుడికి ఉండేటువంటి లక్షణాలు 64 లక్షణాలు ఉంటాయి. అయితే 64 లక్షణాలు మన యొక్క అవగాహన కొరకు. దాని అర్థం భగవంతుడికి 64 లక్షణాలు ఉన్నాయనే దాని అర్థం కాదు. భగవంతుని అనంతమైనటువంటి లక్షణాలున్నాయి. ఆ అనంతమైనటువంటి లక్షణాలని అనంత దేవుడు, అనంత దేవుడు అంటే ఎవరు? ఆదిశేషుడు. కీర్తిస్తున్నాడు, 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 ఇంకా కీర్తించు ఎన్నో యుగాలుగా ఆయన కీర్తిస్తున్నాడు. ఇంకా అది ఆగిపోలే, సృష్టి ప్రారంభం నుంచి కీర్తిస్తున్నాయని ఉన్నారు. ఆ రకం భగవంతుని యొక్క వైభవాలు అంత గొప్పవి. ఆ రకంగా అర్జునుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మొత్తం ప్రపంచానికంతా విశ్వరూపం చూపించాలనుకున్నాడు. భగవంతుని యొక్క గొప్ప స్థానం ఏమిటి, కృష్ణుడు ఏ రకంగా దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని చూపించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ కలియుగంలో కృష్ణుడికి బాగా తెలుసు, కృష్ణుడు త్రికాలజ్ఞ, కృష్ణు యొక్క శుద్ధ భక్తులు కూడా త్రికాలజ్ఞులు. త్రికాలజ్ఞులు అంటే వాళ్ళకు భూత, వర్తమాన, భవిష్యత్ గురించి అన్ని ఎరిగి ఉన్నారు. ఎందుకంటే కలియుగంలో ఏమిటంటే పుట్టగొడుగుల్లాగా ఇక్కడ చూసినా కానీ దేవుళ్ళు పుట్టుకొని వస్తారు. ప్రభుపాద వారు చెప్పారు, ఇండియా ఈజ్ అ ప్లేస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ గాడ్స్. రకరకాలైనటువంటి దేవుళ్ళని తయారు చేయడానికి ఇండియా ఒక కర్మాగారం, తయారు చేసేటువంటి స్థలం. ఎక్కడ చూసినా కానీ వారానికి ఒకరోజు, నెలకు ఒకరోజు వాళ్ళు దేవుడు అనేటువంటి పేరుతో ఎక్కడ చూసినా కానీ దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ దేవుడు, ఆ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అనేసి. ప్రభుపాద్ వారి దగ్గరికి ఒక అతను వచ్చి అడిగాడు, ప్రభుపాద్ ఐ వాంట్ టు బికమ్ గాడ్ అన్నాడు. ప్రభుపాద్ అన్నారు, వై యూ వాంట్ టు బికమ్ గాడ్? ఆల్రెడీ దేర్ ఆర్ సో మెనీ గాడ్స్ వేర్ ఎవర్ యు గో. ఎక్కడ పోయినా కానీ దేవుళ్ళు కొత్త కొత్త దేవుళ్ళు, పుట్టగొడుగుల్లాగా వీధికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, అట్లా రకరకాలుగా వాళ్ళ వాళ్ళు కొత్త కొత్త సృష్టించుకున్నారు. ఈ రోజుల్లో అంతా కూడా కొత్త కొత్తగా దండికి వచ్చేస్తాయి. ఏది, ఇంటి ముందర గాడిదల పట్టాలు పెట్టుకోవడము, లేకపోతే ఏదో కొత్త కొత్తగా వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు. ఏదో ఎవరో గుడ్డిగా ఏదో చెప్పాడు. దీనికి సంబంధించి గురు మహారాజ్ ఒక కథ చెప్తారు. ఒక పెళ్లి జరుగుతానంట, ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో ఒక వివాహం జరుగుతాను. వివాహం జరుగుతూ ఉంటే ఏమిటంటే ఒక పిల్లి ఏం చేస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ మొత్తం ఆ వివాహం అంతా కూడా, ఆ వివాహం చేసేటువంటి స్థలము చాలా పవిత్రంగా ఉండాలి. ఆ యజ్ఞం చేస్తారు కదా, యజ్ఞం చేసేటప్పుడు అక్కడంతా కూడా పవిత్రంగా ఉండాలి. అక్కడ ఇలాంటి జంతువులంతా తిరుగుతూ ఉంటే అది మొత్తం ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆ పురోహితుడు చెప్పాడు, ఈ పిల్లి చాలా ఇబ్బంది పెడుతుంది, దయచేసి అందుకని దాన్ని ఎక్కడన్నా పక్కకు పెట్టేసేయండి, లేకపోతే అంతా కూడా ఇబ్బంది కలిగిస్తుంది, అంత అపవిత్రత చేస్తుంది అంటే, వెంటనే ఆ పెళ్లి కొడుకు యొక్క తండ్రి గారు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లిని తీసుకొని వచ్చి ఒక బుట్ట కింద దాన్ని పెట్టేస్తారనమాట. బుట్ట కింద పెట్టి దానిపైన ఒక రాయి పెట్టేస్తారు. ఎందుకనంటే ఆ రకంగా పెడితే ఇంకా పిల్లి అటు ఇటు తిరగదనమాట. సో దాన్ని వాళ్ళ కొడుకు చూశారు, వాళ్ళ కొడుకు ఆ వివాహం జరుగుతున్నటువంటి సమయంలో చూస్తాడు. ఏమనుకున్నాడు, ఓహో ఇట్లా వివాహం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లిని తీసుకుని వచ్చి బొట్టులో పెట్టడం, ఇది ఒక ఆచారం ఉన్నట్టుంది అనేసి వాడేం చేస్తాడు, వానికి తెలియదు అక్కడ ఏం కారణంతో పెట్టారని. తర్వాత అతని యొక్క కొడుకు పెళ్లి చేసేటప్పుడు ఏం చేశాడు, అతని యొక్క కొడుకుని పెళ్లి చేసేటప్పుడు ఒక పిల్లిని, పిల్లి తిరగట్లేదు అక్కడ, పిల్లి లేదు అక్కడ, పిల్లిని అదే పనికి పట్టుకొని వచ్చి బొట్టులో పెట్టి దాన్ని మూసివేసేసారు అనమాట. ఎందుకంటే అది ఒక ఆచారంగా భావించారు. అట్లా ఏమైపోయింది, మొత్తం అట్లా ప్రచారం అయిపోయి ఇప్పుడు ఎట్లాంటి స్థితికి వచ్చేసిందంటే, ఎక్కడ చూసినా గానీ పెళ్లి జరిగినా, పెళ్లి జరగాలి అని అంటే ఖచ్చితంగా ఒక పిల్లి ఒక బుట్ట అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అది లేకుండా పెళ్లి జరగదన్నమాట. సో ఈ రకంగా ఏమిటంటే, ఈ కలియుగంలో ఏమిటంటే అందరూ కూడా రకరకాలైనటువంటి వాళ్ళ సొంత విధానాలు, కొత్త కొత్త దేవుళ్ళు, సొంత విధానాలు, వాళ్ళ యొక్క ఆలోచన పరంగా వాళ్ళ యొక్క ఇష్టానుసారం చేయడము, ఏది కూడా శాస్త్రంలో మనము ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అది శాస్త్రం ఆమోదించబడి ఉండాలి. మనం ఏదైనా భగవంతుని పూజిస్తున్నామంటే అది శాస్త్రాల్లో ఉండాలి. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణ భగవద్గీతలో ఈ యొక్క శ్రీమద్ భాగవతం తెలియజేస్తుంది, ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నా కానీ స్వయం భగవంతుడు, దేవాది దేవుడు ఎవరంటే కృష్ణుడు అనేటువంటిది శ్రీమద్ భాగవతం స్పష్టంగా తెలియజేస్తుంది. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు అంగీకరిస్తున్నాడు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణమని బ్రహ్మదేవుడు అంటున్నాడు. కృష్ణుడే స్వయంగా భగవద్గీతలో చెప్తున్నాడు, అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మా భూతభావ సమన్విత అంటున్నాడు. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు, అందరు ఆచార్యులందరూ అంగీకరిస్తున్నారు, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్క స్వామి, విష్ణుస్వామి, శంకరాచార్య, చైతన్య మహాప్రభు వీరందరూ కూడా అంగీకరిస్తున్నారు. భగవంతుడు దేవాది దేవుడు, ఆయన భగవంతుడు, శ్రీమన్నారాయణుడు, విష్ణువు, లేకపోతే కృష్ణుడు, వాళ్ళు నిజమైనటువంటి భగవంతుడు. భగవంతుడు ఒక్కడే, ఆయనకు అనంతమైనటువంటి రూపాలు, అనంతమైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఆయన యొక్క గుణగణాలను తగినట్టు ఆయనకు వివిధ నామాలు వచ్చాయి. భగవంతునికి కేశవ అనేటువంటి పేరు వచ్చింది. ఎందుకు కేశవ అనేటువంటి పేరు వచ్చింది, కేశి అనేటువంటి రాక్షసుని వధించాడు కాబట్టి ఆయన కేశవ అనేటువంటి పేరు వచ్చింది. ఆయన పార్థసారథి అనేటువంటి పేరు వచ్చింది. ఎందుకు పార్థసారథి అనే పేరు వచ్చింది, అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు పార్థసారథి అనే పేరు వచ్చింది. ఆయన మధుసూదన్ అనేటువంటి పేరు వచ్చింది. మధుసూదన్ అంటే ఏమిటి, మధుకైటవ అనేటువంటి రాక్షసుల్ని ఆయన వధించాడు కాబట్టి ఆయనకు మధుసూదన్ అనేటువంటి పేరు వచ్చింది. యశోద నందన, దేవకీ నందన, ఈ రకంగా రకరకాలైనటువంటి పేర్లు, కృష్ణుడు అనంతమైనటువంటి పేర్లున్నాయి. మత్స్య, ఆయన భగవంతుని ఆ యొక్క సమయాన్ని ఎప్పుడెప్పుడైతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించిపోతుందో, ధర్మం నాశనం అయిపోతుందో, అప్పుడప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. సో ఈ రకంగా ఏమిటంటే, మనం ఏదైనా ఒక విధానాన్ని మనం అనుసరించాలి అని అంటే అది గురు సాధు శాస్త్రాల చేత ఆమోదించబడి ఉండాలి. అంతేగాని మనం ఏదో కొత్త విధానాలని, కొత్త దేవుళ్ళని మనం కొత్తగా తయారు చేసుకుని కొత్త పూజా విధానాలన్నింటిని ప్రవేశించబెడితే అది మనకు ఈ యొక్క భక్తి రసామృత సింధు తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది, శృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక విధిహీన ఐకాంతికేర్ హరేర్ భక్తి ఉత్పాత ఏవ కల్పతి. ఏ ఒక విధి విధానం, ఏ ఒక భక్తియుక్త సేవా కార్యక్రమం, లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే మనం పూజలు పునస్కారాలు చేస్తున్నామో అవి గాన శృతి స్మృతి పురాణాది. అవి శృతి అంటే వేదాలు, స్మృతి అంటే ఇతిహాసాలు ఉపనిషదులు, దానికి సంబంధించినటువంటి సాహిత్యాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు ఉపనిషదులు పురాణాలు రామాయణం మహాభారతము ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు ఆధారాలు. దీని అన్నిటి ఆధారంగా మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి. అప్పుడే ఏమవుతుంది, అది లోక కళ్యాణానికి తీసుకొని వస్తుంది, అందరికీ లోక కళ్యాణం జరుగుతుంది, అందరికీ మొత్తం ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. అంతేగాని మనము సొంత కొత్త విధానాలన్నింటినీ మనం పుట్టించుకొని మనం కొత్త విధానాలన్నింటినీ కూడా మనం ప్రవేశించబెట్టి మనం అంతా కూడా ఆ రకంగా చేస్తే ఏమవుతుంది, అది కేవలం సమాజంలో ఉత్పాతం అంటే ఏమి, కేవలం డిస్టర్బెన్స్, సమాజంలో కలతను క్రియేట్ చేస్తుంది. అందుకే మనం ఈ రోజులో చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ దేవుళ్ళు, ఎక్కడ చూసినా కానీ కొత్త దేవుళ్ళు, కొత్త విధానాలు అన్నింటినీ కూడా పాటించడం వల్ల సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అంటే ఎవరు అనేటువంటి అవగాహన ఎవరికీ లేదు. ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ లేదు భగవంతుడు అంటే ఎవరు. భగవంతుడు ఒక్కడే, ఆ ఒక భగవంతుడు ఎవరని ఎవరికి తెలియదు. అందరు వారు అభిప్రాయాలకు, వాళ్ళు కొంతమంది ఏమో కార్తికేయుడు భగవంతుడు, కొంతమంది శివుడు భగవంతుడు, కొంతమంది దుర్గా భగవంతుడు, కొంతమంది వినాయకుడు భగవంతుడు, కొంతమంది ఆయన భగవంతుడు, ఈయన భగవంతుడు, పుల్లమ్మ భగవంతుడు, ఎల్లమ్మ భగవంతుడు, లేకపోతే కొత్త విధానాలు. బట్ అన్నిటికీ ఒక భగవంతుడు ఉన్నాడు. దేశంలో ఎంతో మంది ఉండొచ్చు, ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, లేకపోతే ఎంతో మంది మంత్రులు ఉండొచ్చు, బట్ ఒకే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒకే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఎంతో మంది చీఫ్ మినిస్టర్స్ ఉండొచ్చు. అయితే మనం తెలుసుకోవాలి, మనం బాగా అక్షుణ్ణంగా మనము పరిశీలన చేసినట్లయితే ఎవరు దేవాది దేవుడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నాడు భగవంతుడు అంటే ఎవరు, ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. పరాశర ముని, ఈ యొక్క విష్ణు పురాణాన్ని రచించినటువంటి పరాశర ముని ఆయన తెలియజేస్తున్నారు ఏమిటది, భగవాన్ అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఐశ్వర్యస్య సమగ్రస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యోశ్చైవ షన్నాం భగ ఇతింగన. ఎవరు భగవంతుడు అంటే ఈ యొక్క షడ్ ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తి భగవంతుడు. షడ్ ఐశ్వర్యాలు అంటే ఏమిటి, అందము, సౌందర్యం, బ్యూటీ, తర్వాత ధనం అనంటే అర్థ, వెల్త్, సంపద, సంపూర్ణమైనటువంటి సంపద ఎవరైతే కలిగి ఉంటాడో, సంపూర్ణమైనటువంటి అందం ఎవరైతే కలిగి ఉంటాడో, సంపూర్ణమైనటువంటి శక్తి, స్ట్రెంగ్త్ అంటే బలం, సంపూర్ణమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, అదే రకంగా సంపూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి వాడు, ఇవన్నిటినీ సంపూర్ణంగా ఎవరైతే షడ్ ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగి ఉంటారో అటువంటి వ్యక్తి అతను నిజమైనటువంటి భగవంతుడు. ప్రభుపాద వారు అంటారు, ఎవరికైనా ఉండొచ్చు ధనం, ఉండొచ్చు మంచి ధనం ఉండొచ్చు అతనికి, మొత్తం ప్రపంచంలో అతనే వన్ ఆఫ్ ద మల్టీ మిలినియర్స్, లేకపోతే టాప్ లెవెల్లో ఉన్నటువంటి మిలినియర్ కావచ్చు అతను, అయినా అతను ధనం ఉంటే అతనికి అందం ఉంటుందని గ్యారంటీ లేదు, లేకపోతే మొత్తం ప్రపంచంలో ఉన్న ధనం అంతా కూడా నాదే అని చెప్పడానికి అతనికి వీల్లేదు. ఒకవేళ ఎవరికైనా మంచి తెలివితేటలు ఉండొచ్చు, అతనికి మంచి డబ్బులు లేకుండా పోవచ్చు. అట్లా ఈ భౌతిక ప్రపంచంలో ఏమిటంటే, మీరు ఎవరినైనా తీసుకోండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటే ఏదో ఒకటి లోపించి ఉంటుంది, అది వాళ్ళు సంపూర్ణంగా ఒకటి పొంది ఉంటే ఇంకోటి అసంపూర్ణంగా ఉంటుంది. అయితే ఒకే ఒక వ్యక్తి మీరు మొత్తం వెతుక్కుంటా పోతే ఈ షడ్ ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మీరు అట్లా అన్వేషణ చేస్తూ సంపూర్ణమైనటువంటి సౌందర్యము, సంపూర్ణమైనటువంటి బలము, సంపూర్ణమైనటువంటి ధనము, సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైనటువంటి వైరాగ్యము, ఇవన్నీ కూడా ఎవరైతే సంపూర్ణంగా షడ్ ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగి ఉన్నారో అటువంటి వ్యక్తి ఎవరు, మనము బాగా శాస్త్రాల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి చూసినట్లయితే విష్ణు పురాణంలో పరాశరముని తెలియజేస్తున్నారు. ఎవరు అది, స్వయం భగవాన్ ఎవరు, కృష్ణుడు. ఆయన దగ్గర ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉన్నాయి, ఏ లోటుపాటు లేదనమాట. సో అందుకని మనము ఈ భగవాన్ అనేటువంటి పదానికి మనం ఫస్ట్ మొట్టమొదట అర్థం తెలుసుకోవాలి, అది మనం చూడాలి, ఆ భగవాన్ అనేటువంటి పదం ఆ లక్షణాలు ఎవరు కలిగి ఉన్నారు అనేటువంటిది మనం శాస్త్రాలు బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే అన్నిటికీ కూడా సరి అయినటువంటి సమాధానాలు ఉన్నాయి. లేకపోతే ఏమవుతుంది, ఈ కలియుగంలో అంతా కూడా ఎక్కడ చూసినా కానీ చీటింగ్ అన్నమాట. కలియుగములు అంటే ఏమిటి, కలహాలు, కపటత్వం, దేని చూసినా కపటత్వం ఉంటుంది. మీరు ఏ రంగంలో అన్నా తీసుకోండి కపటత్వం అనేటువంటిది ఉంటుంది. అది వ్యాపార విషయంలో కావచ్చు, లేకపోతే ధనం సంపాదించేటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించేటువంటి విషయాల్లో కావచ్చు. ఎక్కడ చూసినా కానీ ఈ కపటత్వం అనేటువంటిది చాలా బలంగా ఉందన్నమాట. అందుకని మనము ఈ కపట దేవుళ్ళందరూ కూడా ఈ రోజుల్లో ఎక్కువ అయిపోయినారు. ఎవరెవరో దేవుళ్ళు అనే పేరు చెప్పుకునేసి వాళ్ళ పాదపూజ చేస్తే 10,000 రూపాయలు, లేకపోతే వాళ్ళ దర్శనం చేసుకుంటే 1,00,000 రూపాయలు, ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లా దేవుడు అనేటువంటి పేరు ఉపయోగించుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. నిజంగా వాళ్ళు ఏం చేయాలి, భగవంతుడు అని అంటే, భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో ఏం చేస్తున్నాడు ఆయన, మన ఎవరన్నా దేవుడు అని చెప్తే, అందుకే అర్జునుడు ఈ శ్లోకంలో నీ యొక్క విశ్వరూపం చూపించమని ఎందుకు అడుగుతున్నాడు, ఎవరన్నా నేనే దేవుణ్ణి నేనే భగవంతుణ్ణి అని చెప్తున్నట్లయితే అతను మనం ఈ రకంగా ప్రశ్నించాలి. ఇక్కడ అర్జునుడు ఏమని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడికి, అర్జునుడు కృష్ణుణ్ణి, స్వామి నీ యొక్క విశ్వరూపాన్ని దయచేసి నాకు చూపించు, నీ యొక్క విశ్వరూపాన్ని నేను దర్శనం చేసుకుంటానని. అట్లా ఎవరైనా నిజంగా నేను దేవుడు అని చెప్పుకున్నట్లయితే వాళ్ళని మనం అడగాల, ఓ సార్ మీరు నిజంగా దేవుడా, మీరు దేవుడు అయితే మీ యొక్క విశ్వరూపాన్ని మీరు చూపించండి అని మనం వాళ్ళని ప్రశ్నించాలి. కృష్ణుడు చూపించాడు విశ్వరూపం, 11వ అధ్యాయంలో కృష్ణుడు చాలా అద్భుతంగా చూపించాడు. మీరు దీని యొక్క దాంట్లో కొద్ది మాత్రం అవగాహన రావడానికి అక్కడ ఒక విశ్వరూపానికి సంబంధించినటువంటి ఒక నమూనా కూడా అక్కడ ఉంది, చూడొచ్చు మీరు మన యొక్క భగవద్గీత పటాల్లో కూడా ఉన్నాయి. చాలా భీకరమైనటువంటి రూపం అన్నమాట. అందరూ ఆ యొక్క విశ్వరూపంలో ఏమిటి, అందరు 3 కోటి దేవతలు ఆయనలోనే ఉన్నారు, ఈ జీవులందరూ ఆయనలోనే ఉన్నారు, మొత్తం అంతా కూడా ఆయన చేత మొత్తం అంతా కూడా జరుగుతుంది, మొత్తం ఆకాశం పంచభూతాలు అన్ని కూడా ఆయనలోనే ఉన్నాయి, ఏది కూడా ఆయన మీద ఆధారపడకుండా ఏమీ లేదు. సో అట్లాంటి విశ్వరూపం మనం చూపించమని అడగాల. అది భగవంతుడు అనుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఎవరన్నా భగవంతుని అంగీకరించాలంటే ఆయనకు విశ్వరూపం చూపించాలి. రెండవది, ఎవరన్నా భగవంతుడు అని చెప్పుకుంటూ ఉన్నట్లయితే శాస్త్రాల్లో దానికి ముందే పేర్కొనబడి ఉండాలి. ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకు ప్రైమ్ మినిస్టర్ తిరుపతికి రావాలంటే ఆయన అకస్మాత్తుగా వచ్చేయడు, ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఏ సమయంలో వస్తాడు, ఆయన ఎందుకోసం వస్తాడు, దానికి ఒక ప్రయోజనం వస్తుంది, ప్రయోజనం ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక ఐటీ టెక్నాలజీని ఓపెన్ చేయడము, లేకపోతే ఏదైనా ఒక కొత్త కాలేజ్ ఓపెన్ చేయడము, లేకపోతే ఏదైనా ఒక పెద్ద డ్యామ్ను ఓపెన్ చేయడము, ఏదో ఒక మంచి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి వస్తాడు, లేకపోతే ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి వస్తాడు. అట్లా శాస్త్రాల్లో పేర్కొనబడి ఉంటుంది భగవంతుడు అవతరించినట్లయితే. ఉదాహరణకు కృష్ణుడు అవతరించే ముందు శ్రీమద్ భాగవతంలో ఉంది, ఏమనుంది, ఈ మన్వంతరంలో, ఈ వైవస్వత మన్వంతరంలో, ఈ యుగంలో, ఈ తల్లిదండ్రులకి, ఈ ప్రదేశంలో భగవంతుడు స్వయం భగవంతుడు ఆయన కృష్ణుడుగా జన్మ తీసుకుంటాడు అని శాస్త్రాల్లో భగవంతుడు వచ్చే ముందు దానికి ముందు ఆ యొక్క ఆయన యొక్క వర్ణన అనేటువంటిది పేర్కొనబడింది. ఇప్పుడు ఉదాహరణకు కలియుగం యొక్క అంతంలో కల్కి అవతారం అనేటువంటిది భగవంతుని యొక్క అవతారం. ఇప్పుడు కలియుగం వచ్చి 432,000 సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 427,000 సంవత్సరాలు ఉంది కల్కి అవతారం తీసుకోవడానికి. ఆయన చైనాలో ఒక ప్రదేశం ఉంది, ఒక గ్రామంలో ఆయన తల్లి జన్మ తీసుకుంటాడు, ఆయన తల్లి పేరేమి తండ్రి పేరేమి అదంతా కూడా ఇప్పటికే శ్రీమద్ భాగవతంలో ప్రస్తావించబడింది. అయితే జనులందరూ కూడా ఎవరు గాని ఈ యొక్క శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరో ఒకరు వచ్చి మేమే కల్కి అవతారని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని నమ్మి వాళ్ళు వెనకాల వెళ్ళిపోతారు. అట్లా ఎవరన్నా భగవంతుడు అని చెప్పేటట్లుంటే వాళ్ళ గురించి ముందే ప్రస్తావించబడి ఉండాలి శాస్త్రాలు. దాని తర్వాత భగవంతుడు అని అంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు, సామాన్యమైనటువంటి మానవులు చేయలేనటువంటి కార్యకలాపాలు భగవంతుడు చేస్తాడు. ఉదాహరణకు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన యొక్క ఎడమ చెయ్యి చిటికిన వెళ్తే ఆయన ఏం చేస్తాడు, గోవర్ధన పర్వతాన్ని ఆయన 7 రోజుల పాటు అలానే ఆ యొక్క పర్వతాన్ని తన యొక్క చిటికిన వేలుపై నిలబెట్టుకున్నాడు. సో ఇది కృష్ణుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. కృష్ణుడు చేసినటువంటి ఇంకో అద్భుతమైనటువంటి కార్యం ఏమిటి, కృష్ణుడు 16,108 మంది రాణుల్ని వివాహం చేసుకున్నాడు, రాకుమార్తెల్ని. ఆ 16,108 మంది రాణుల కోసం కృష్ణుడు 16,108 కృష్ణులుగా ఆయన విభజించుకున్నాడు. ప్రతి ఒక్క వారి కోసం ఆ 16,108 మంది రాణుల కోసం 16,108 మంది అద్భుతమైనటువంటి అంతఃపురాలను ఆయన సృష్టించాడు. ప్రతి ఒక్క అంతఃపురంలోనూ ఆయన ఒక్కొక్క రాణితో ఒక్కో రకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నాడు. ఇట్లా భగవంతుడు చేస్తే ఒక సామాన్యమైనటువంటి జనులు చేయలేనటువంటి కార్యక్రమం భగవంతుడు చేస్తాడన్నమాట. సో ఈ రకంగా మనం చూడొచ్చు కృష్ణ యొక్క చరిత్రలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలని కూడా ఎవరు రిపీట్ చేయలేరు దాన్ని. సో అట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. సో ఈ రకంగా మనం చూడొచ్చు, ఎవరన్నా నిజంగా భగవంతుడు అని చెప్పుకోవాలంటే వాళ్ళు విశ్వరూపం చూపించగలగాలి. వాళ్ళు ఒక సామాన్యమైనటువంటి జనులు చేసేటువంటి కార్యక్రమాల కన్నా ఇంకా తిరుగులేదు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అట్లాంటి కార్యక్రమాలుగా ఉండాలి. మూడవది, వాళ్లకు శాస్త్రాల్లో పేర్కొనబడి ఉండాలి ముందే వాళ్ళు ఈ రకంగా భగవంతుడు అవతరిస్తాడని. నాలుగవది వచ్చి ఏమిటంటే, వాళ్లకు ప్రత్యేకమైనటువంటి గుర్తులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క కృష్ణుడు రాధారాణి యొక్క పాద పద్మాలు మీరు చూసినట్లయితే వాళ్ళ యొక్క హస్తాలలోనూ వాళ్ళ యొక్క పాద పద్మాల్లోనూ ప్రత్యేకమైనటువంటి గుర్తులున్నాయి. ఆ ఒక్కొక్క గుర్తుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది ఉంది. ఆ రకంగా భగవంతుడు అని అంటే ఆయన దివ్య మంగళ స్వరూపంతో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపం, మనలాంటి భౌతికమైనటువంటి దేహం కాదు. సో అందుకని అట్లాంటి భగవంతునికి ప్రత్యేకమైనటువంటి చిహ్నాలు గుర్తులు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. సో దాన్ని బట్టి మనము దీని అన్నిటినీ ఈ రకంగా శాస్త్రాల్లో ఇవ్వడం జరిగింది. భగవంతుడు అంటే ఎట్లా ఉంటాడు, ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. అందుకని మనము శాస్త్ర జ్ఞానం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రోజుల్లో ఏమిటంటే ఎవరు చదవట్లేదు, ఎవరు భగవద్గీత చదవట్లేదు, ఎవరు రామాయణం వినట్లేదు, మహాభారతం గురించి ఎవరు వినట్లేదు, ఈ భాగవతం గురించి ఎవరు తెలుసుకోవట్లేదు. ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నించినా కానీ ఏమిటి, అభాగ్యులు. కలియుగంలో ఏమిటంటే అందరూ తప్పుదారి పట్టించడానికి చాలా మంది ఉన్నారు. మంచి దారి చూపించేటువంటి వారు ఏదో 1% అవుతే కలియుగంలో అంతా ఏమిటి, 99% ఆధ్యాత్మికత అనేటువంటి పేరుతో వాళ్ళు ఏం చేస్తున్నారు, జనులందరినీ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. సో అందుకనే ఈ యొక్క మనము శాస్త్ర జ్ఞానాన్ని ఎవరి దగ్గర నుంచి వినాలి, మనం ఒకవేళ కానీ భగవద్గీత కానీ భాగవతం కానీ ఈ యొక్క రామాయణం కానీ మహాభారతం కానీ ఏది విన్నా కానీ మనం ఎవరి దగ్గర నుంచి వినాలి అనంటే ఆ వ్యక్తికి ఒక ప్రామాణికమైనటువంటి పరంపర అనేటువంటిది ఉండాలి, సంప్రదాయం ఉండాలి. అతను ఒక ప్రామాణికమైనటువంటి వంశం నుంచి రావాలి. ఈ యొక్క మనం చూడొచ్చు, మీరు కానీ ఇప్పుడు కూడా దక్షిణ భారతదేశాల్లో చూసినట్లయితే చాలా ప్రామాణికమైనటువంటి ఆచార్య వంశములు ఇప్పటికీ ఉన్నాయి. చాలా ప్రామాణికమైనటువంటివి, చాలా వాళ్ళు గురు శిష్య పరంపర అనేటువంటిది ఇంకా ఉన్నాయి. అట్లా ఒక ప్రామాణికమైనటువంటి పరంపర నుంచి మనం తెలుసుకోవాలి. అంతేగాని మనము ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నట్లయితే ఈ కలియుగంలో ఏమిటంటే మూర్ఖుడు మాట్లాడిందేముంది, గొర్రె తినేందేముందని ఒక సామెత ఉందన్నమాట. గొర్రె ఏది పడితే అది తింటుంది, మూర్ఖుడు ఏది పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. అట్లా మనం ఏమవుతామంటే ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి పేరుతో మన యొక్క జీవితం యొక్క నిజమైనటువంటి లక్ష్యాన్ని మనం కోల్పోతాం. సో అందుకని ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడు అట్లాంటి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన దేవాది దేవుడు అని మొత్తం అందరికీ అర్థం చేయించడానికి ఆయన విశ్వరూపాన్ని చూపించమని కోరుకుంటున్నాడు. ఆ రకంగా సామాన్య జనులకు కూడా అర్జునుడు ఏం చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఏం హెచ్చరిక చేస్తున్నాడు, మీరు ఎవరిని పడితే వాళ్ళని దేవుడుగా మీరు భగవంతుడుగా మీరు అంగీకరించి మీరు మోసపోవద్దండి అని ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నారు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి, పతిత్ పావన్ గౌర్ని తాయికి, శ్రీల ప్రభుపాద్ కి తాయి గౌర్ ప్రేమనంద. అందుకనే ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ద పీపుల్ షుడ్ బి కేర్ఫుల్, వన్ హూ క్లెయిమ్స్ టు బి కృష్ణ షుడ్ బి ప్రిపేర్డ్ టు షో హిస్ యూనివర్సల్ ఫామ్ టు కన్ఫర్మ్ హిస్ క్లెయిమ్ టు ద పీపుల్. అందుకనే ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎవరిని పడితే వాడిని భగవంతునిగా స్వీకరిస్తే మనం ఏమైపోతాం, అందాయతాందై ఉపనీయమానస్, మనందరం కూడా పోయి అందరూ కలిసిలో ఒక గుడ్డివాడిని మనం అనుసరిస్తే ఏమవుతుంది, ఆ గుడ్డివాడిని అనుసరించడం వల్ల మనము అతను అందరు కలిసిపోయి అందరు డిచ్చిలో పడతాం అనమాట. సో అందుకనేసి మనము భగవంతుడు అని అంటే ఆయనలో ఈ లక్షణాలన్నీ కూడా ఉండాలి. సో ఇదంతా కూడా యాక్చువల్గా అర్జునుడికి ఇవన్నీ ఏం అవసరం లేదు. అర్జునుడికి కృష్ణుడు కావాలనుకుంటే ఈ లాస్ట్ అధ్యాయం మొత్తం వివరించి ఉండొచ్చు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇషామి. ఎప్పుడైతే అర్జునుడు చెప్పాడో కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేత యశ్రేయంస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వం ప్రపన్నం. వీరు అర్జునుడు అంటున్నాడు, నేను ఇప్పుడు పూర్తిగా కలత చెందున్నాను, నేను ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు తెలియదు, నన్ను ఇప్పుడు నీ యొక్క శిష్యుడిగా నన్ను స్వీకరించి నాకు ఇప్పుడు బోధన కావించు అని అర్జునుడు అడిగాడు. అడిగినప్పుడు కృష్ణుడు వెంటనే చెప్పుండొచ్చు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇషామి మాసుజహ అని చెప్పేసి పూర్తిగా శరణాగతి చేపించుకొని ఆయన యుద్ధం చేసేసి ఆ రకంగా ఆయన విజయవంతుడు అయి ఉండొచ్చు. అయితే ఎందుకు కృష్ణుడు ఈ రకంగా మొత్తము అతనికి కర్మయోగము జ్ఞానయోగము ధ్యానయోగము ఈ రకం మూడు గుణాలు ఇవన్నీ కూడా ఎందుకు వివరిస్తున్నానంటే, ఎందుకంటే జనాలు కలియుగంలో జనాలు అందరూ కూడా అందరూ ఎవరు కానీ అందరూ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎవరు ఉండరు. అందరూ ఒక సరైనటువంటి ఒక మంచి ఏక విధానాన్ని ఎవరు స్వీకరించరు. అందరు రకరకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వారు ఉంటారు. కాబట్టి అందరినీ కన్విన్స్ చేయడానికి, అందరినీ కృష్ణుడి దగ్గరికి తీసుకొని రావడానికి ఈ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, అంతా తిప్పుతున్నాడు అన్నమాట. కర్మయోగానికి తిప్పుతున్నాడు, జ్ఞాన యోగానికి, ధ్యాన యోగానికి, ఈ మూడు గుణాలు, నిరాకార తత్వము. 12వ అధ్యాయంలో చూసినట్లయితే కృష్ణుడు ఏం చేస్తున్నాడు, నిరాకార తత్వం గురించి చెప్తున్నాడు. నిరాకార తత్వము అట్లా సొసైటీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పీపుల్ కి కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే అందరికీ కూడా ఒక ఒక క్లారిటీ ఇస్తున్నాడు, ఒక మంచి స్పష్టత. ఏది నిజమైనటువంటి వాస్తవం ఏమిటి, జీవితంలో మనం సాధించాల్సినటువంటి ఏమిటి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కృష్ణుడు లాస్ట్ లో ఏమంటున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుజ. ఆ రకంగా ఏమైపోతారు, కర్మయోగ పాటించాలనుకునేటువంటి వాళ్ళు, జ్ఞానయోగ ధ్యానయోగ అటువంటి వాళ్ళు, నిరాకార తత్వం పాటించేటువంటి అందరికీ కూడా కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇస్తున్నాడు భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుని మనం ఏ రకంగా మనము ఆయన అర్చించాలి, ఆయన పూజించాలి, ఆయన పట్ల ఏ రకంగా మన యొక్క భక్తి సేవా కార్యక్రమాలు మనం వనరించాలి అనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చి మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాడు కృష్ణుడు, సరెండర్, ఈ యొక్క శరణాగతి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సో అందుకని అల్టిమేట్లీ ఈ యొక్క విశ్వరూప ముఖ్య భక్తులు ఎన్నడు గాని ఈ రకంగా ఈ యొక్క విశ్వరూపాన్ని చూడడానికి భక్తులు ఏ రోజు కోరుకోరు. భక్తులు ఎప్పుడు గాని భగవంతుడు యం శ్యామ సుందరమ చింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. భక్తులు ఎప్పుడు కోరుకుంటారు, ఏం కోరుకుంటారంటే భగవంతుని యొక్క శ్యామసుందర రూపానే కావాలి, ఆ యొక్క రూపాన్ని దర్శనం చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటారు. అటువంటి భక్తులకి ఈ యొక్క విశ్వరూపం గాని లేకపోతే ఈ నిరాకార తత్వము ఇదంతా కూడా కైవల్యం, వాళ్ళకి కైవల్యం, కైవల్య నరకాయతే ఇదంతా కూడా భక్తులు కోరుకోరు. అయినా ఇది ఎందుకంటే ఈ యొక్క సమాజం, ఈ యొక్క ప్రపంచంలో రకరకాలైనటువంటి జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక సరైనటువంటి అవగాహన ఇవ్వడానికి ఈ యొక్క అర్జునుడు ఈ రకంగా కూడా అంత ప్రశ్నించడం. సో అర్జునుడు ఏంటంటే కేవలం మన కోసమే, మన లాంటి బద్ధజీవుల కోసమే ఆయన ఏం చేస్తున్నాడు, ఆ పాత్రను తీసుకుని ఆయన రకరకాలైనటువంటి మన స్థానాల్లో ఉంటూ మనకి ఏవేవైతే సంశయాలు ఉన్నాయో అవన్నిటిని అడుగుతున్నాడు కృష్ణుడు. దాని అన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు, క్లియర్ చేస్తున్నాడు. సో క్లారిటీ చేసి మళ్ళీ చివరికి అర్జునుడు ఏం చేశాడు, నువ్వేం చెప్తే అదే నేను చెప్తాను, నీ యొక్క నష్ట మోహ స్మృతి లబ్ధ్వ కరిషే వచనం తవ. ఆ శ్లోకము 18వ అధ్యాయం ఉంది. ఇప్పుడు నీ యొక్క జ్ఞానోదయం చేత ఏమైపోయింది, నా యొక్క మోహం, నా యొక్క భ్రాంతి, నాకున్నటువంటి సంశయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నువ్వు ఏ రకంగా అయితే కోరుకున్నావో ఆ రకంగా నేను నా యొక్క జీవితాన్ని నేను ముందుకు తీసుకొని వెళ్తాను అనేసి అర్జునుడు అంగీకరించాడు. సో అల్టిమేట్ పాయింట్ వచ్చి ఏమిటంటే మనం ఆ పాయింట్కి రావాలి. మనం ఎంత భగవద్గీత విన్నా, ఎంత భాగవతం విన్నా, భక్తుల దగ్గర నుంచి ఎన్ని హరికథలు అవి ఇవి విన్నా కానీ మనకి ఏ పాయింట్ మనం చివరికి రావాలంటే కృష్ణుడు యొక్క పాద పద్మాలే మన యొక్క జీవిత లక్ష్యం అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసమే మనం ఇంత ప్రయత్నం చేసేది. భగవంతుని యొక్క పాద పద్మాలే గతి, గతి భర్త ప్రభు సాక్షి నివాసి శరణం సుహృద్ ప్రణవస్ ప్రళయ స్థానం నిదానం బీజం అవ్యయం. కృష్ణుడు భగవద్గీతలు చెప్తున్నాడు మనం ఏ స్టేజ్కి రావాలంటే ఆ స్టేజ్కి రావాల. ఆయనే గతి, ఆయనే ప్రభువు, ఆయనే సాక్షి, ఆయనే పిత, ఆయనే మాత, ఆయనే బంధు, ఆయనే నిజమైనటువంటి సుహృత్ అంటే నిజమైనటువంటి స్నేహితుడు, ఆయనే నాకు నిజమైనటువంటి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి. ఈ స్థితికి మనము కంప్లీట్గా రావాలి. మనకేమిటంటే ఇంకా మనం భగవంతుని దగ్గర ఉన్నాం కానీ ఇంకా మనకు ఇంకా ఆ స్థితి రాలే, ఇంకా భగవంతుడు మనల్ని సంపూర్ణంగా రక్షిస్తాడనేటువంటి ఇంకా సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలగలేదు. మనకు భగవంతుడు రక్షిస్తాడని ఒక పక్క ఉంది, ఇంకో పక్క మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అది లేకుండా పూర్తిగా భగవంతుడా అని మన యొక్క జీవితాన్ని తీసుకుని ఆయన ఒక పాదపద్మాల దగ్గర మనం తులసి వేస్తాం, తులసి పుష్పాలు సమర్పిస్తాం, సమర్పించినప్పుడు అవి పోయి కరెక్ట్గా దాని దగ్గర పోయి పడిపోతుంది. అట్లా ఏం చేయాలంటే మన యొక్క జీవితాలన్నింటినీ కూడా కృష్ణ యొక్క పాదపద్మాలకు సమర్పించాలి. నువ్వు ఎట్లా వాడుకుంటావో వాడుకో, ఎట్లా చేసుకుంటావో చేసుకో, నేను కేవలం నీ యొక్క చేతిలో కేవలం ఒక పరిక్రమ మాత్రమే, నిమిత్తం మాత్రమే నేను అనేసి అర్జునుడు తనకు తాను సమర్పించుకున్నాడు. సమర్పించుకున్నాడు కాబట్టి కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడు ఉపయోగించుకొని భగవద్గీతను చెప్పేశాడు, మహాభారతం అనేటువంటి ఒక పెద్ద యుద్ధాన్ని కూడా ఆయన నడిపించేశారు. అట్లా మనం ఎప్పుడైతే కృష్ణు యొక్క సేవలో మనం ఒక ఆ రకంగా పరిక్రమగా ఉపయోగపడతామో కృష్ణుడు ఏం చేస్తాడు, మనల్ని ఆయన యొక్క సేవకుడుగా ఉపయోగించుకొని మన చేత అద్భుతాలు చేపిస్తాడు. చాలా మంది భక్తులకి చాలా కోరికగా ఉంటుంది, నేను ఆధ్యాత్మిక జీవితంలో అది చేయాలి ఇది చేయాలి, నేను ఇది సాధించాలి అది చేయాలి ఇది చేయాలని. మొట్టమొదట ఏమిటంటే మనం భగవంతునికి పరిపూర్ణమైనటువంటి ఒక పరికరమకు తయారవుతే భగవంతుడు మనం అటువంటి ఆ శరణాగతి భావాన్ని చూసి భగవంతుడు ఏం చేస్తాడు, మనల్ని పూర్తిగా ఉపయోగించుకొని మన చేత అద్భుతాలు చేపిస్తాడు కృష్ణ చైతన్యుడు. సో మనం కావలసినటువంటి లక్షణం ఏమిటంటే భగవంతుడి యొక్క పాద పద్మాల్ని పూర్తిగా ఆశ్రయించి ఆయన యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని, ప్రత్యేకించి మనం భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం అంటే కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని హరే కృష్ణ మహామంత్ర జపం చేయడము, భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించడము అనేటువంటి దానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. మన ఈ హరే కృష్ణ మహామంత్ర జపించడము దానికోసమే మనం చేస్తున్నాం, భగవంతుని యొక్క పాద పద్మాలని సంపూర్ణంగా ఆశ్రయించడానికే ఈ నామ సంకీర్తన చేస్తున్నాం. సో అందుకని ఈ యొక్క నామ సంకీర్తన చక్కగా చేస్తూ ఒక ప్రామాణికమైనటువంటి ఆధారాలు, ప్రామాణికమైనటువంటి గురు సాధు శాస్త్రాల నుంచి మనం ఏం చేయాలి, ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని మనం పొంది మన జీవితాల్లో మనం దాన్ని ఆచరించి మనం చక్కగా దానివల్ల ఆచరణ ద్వారా మనం పవిత్రులయ్యి మన తర్వాత మనం ప్రచారం చేసి మనకి ఎంతమంది వీలవుతే అంతమందిని మనతో పాటు మనము భగవద్ధామానికి తీసుకొని వెళ్ళాలి. ఇది మనకి జీవిత యొక్క నిజమైనటువంటి ప్రయోజనం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రశ్న: బిఫోర్ కృష్ణ వాజ్ బాన్ హూ హ్యాడ్ రిటన్ వేదాస్? కృష్ణ ఈ రకంగా జన్మ తీసుకుంటాడు. కృష్ణుడు ఆయన జన్మ తీసుకోకముందే ఎట్లా ఎవరు రాశారు దానంటే వ్యాసదేవుడు రాశాడు. వ్యాసదేవుడు పూర్తిగా ఆయన యొక్క సృష్టి, వ్యాసదేవుడు వచ్చి ఆయన భగవంతుని యొక్క హీస్ లిటరరీ ఇన్కార్నేషన్, సాహిత్య భగవంతుని యొక్క సాహిత్య అవతారమే ఈ యొక్క వ్యాసదేవుడు, భగవంతుని యొక్క శక్తావేశ అవతారం. సో వ్యాసదేవుడు ఆయన భగవంతుని యొక్క శక్తావేశ అవతారం కనుక ఆయన యొక్క సృష్టి యొక్క ఆరంభంలోనే ఆయనకు అన్ని తెలుసు మొత్తము, ఇంకా భూత వర్తమాన భవిష్యత్ అన్ని కూడా తెలుసు. ఆయన యొక్క దివ్య దృష్టి భగవంతుడు ఆయనకు, ఆయన భగవంతుని యొక్క శక్తావేశ అవతారం కనుక ఆయనకు అంతా తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశారు, మొత్తం అంతా కూడా వ్యాసదేవుడు మొత్తం అంతా కూడా రచించి పెట్టేశారు. మొత్తం ఈ సృష్టి ఏ రకంగా జరుగుతుంది, ఇప్పుడు శ్రీమద్ భాగవతం కూడా మీరు తీసుకున్నట్లయితే మొత్తము బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల ఆయుష్ ఉంది. దాంట్లో ఒకరోజు వచ్చి ఆయనకు అర్ధ రోజులో 14 మంది మనువులు వెళ్తారు. ఆ 14 మంది మనువుల్లో ఎవరెవరు అవతరిస్తారు, ఎవరెవరు రాజులు వస్తారు, ఏ రకంగా పుడతారు, అప్పుడు భగవంతుడు ఏ అవతారాలు తీసుకుంటాడో అన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇదంతా కూడా వ్యాసదేవుడి యొక్క కృప. ఆయన వ్యాసదేవుడు ఆయన భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆయన భగవంతుడే స్వయంగా భగవంతుని యొక్క శక్తావేశ అవతారమే. సో ఆయనకు ఆ దివ్య దృష్టి ఉంటుంది, ఆ దివ్య దృష్టితో వాళ్ళ భగవంతుడు వాళ్ళని శక్తి గావిస్తాడు. కాబట్టి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ముందుగా మన కోసమే అన్ని కూడా రాసి పెట్టారు. సో ఆ రకంగా అన్ని కూడా ముందే సాహిత్యాల్లో శాస్త్రాల్లో కూడా ముందే అన్ని కూడా పేర్కొన్నబడ్డాయి. సో ఆ రకంగా మనకంతా కూడా శాస్త్రాల నుంచి సంపూర్ణమైనటువంటి సమాచారం అనేటువంటిది మనకు దగ్గరుంది. సో అందుకనే ప్రభుపాద వారు జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్కి, శ్రీల ప్రభుపాదకి జై. అందుకని ప్రభుపాద వారు ఏమన్నారంటే వ్యాసదేవుడు రాసినటువంటి సాహిత్యాలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణమైనటువంటివి. ఉదాహరణకు జలజా నవలక్షాణి అని ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఇట్లా ఉండొచ్చు అట్లా ఉండొచ్చు, 8,000 మంది నీటిలో జీవించేటువంటి జీవరాశులు ఉండొచ్చు అని వాళ్ళు చెప్పచ్చు. అయితే ఉండొచ్చు అనేటువంటి వాక్యాలు వాళ్ళు చెప్తారు. అయితే ఎక్కడ కానీ మీరు శాస్త్రాల్లో చూసినట్లయితే జలజా నవలక్షాన్ని, నవలక్షాన్ని అంటే 900,000 ఖచ్చితంగా ఉన్నాయి అంతే. దాంట్లో ఎట్లాంటి కాంట్రడిక్షన్ కానీ ఎలాంటి ఇంపర్ఫెక్షన్ లేదు. ఎందుకంటే ఆ వేదాలను రచించినటువంటి వ్యక్తి ఎవరంటే వ్యాసదేవుడు. ఆయన ఈ 4 లోపాలకు అతీతుడు. సామాన్యంగా ప్రతి ఒక్కరికి 4 లోపాలు ఉంటాయి. ఏమిటవి? అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు, మోసపూరితమైనటువంటి భావన, భ్రాంతికి గురి అయ్యడము, తప్పులు చేయడం అనేటువంటి ఈ 4 లోపాలు సామాన్యమైనటువంటి బద్ధజీవులు అందరికీ ఉంటాయి. అయితే ఈ యొక్క వేదాలన్నీ కూడా ఏమిటంటారంటే దాన్ని అపౌరుషేయ అంటారు. అపౌరుషేయ అంటే ఏమి, సామాన్యమైనటువంటి జనుల చేత రచించబడినటువంటిది కాదు. అదంతా కూడా గొప్ప గొప్ప భగవంతుడు, భగవంతుని యొక్క శుద్ధ భక్తుల చేత రచించబడింది. కాబట్టి అవి 4 లోపాలకు అతీతం. అందుకని అటువంటి వాక్యాలన్నీ కూడా అవి పరిపూర్ణమైనటువంటివి. దాంట్లో ఎట్లాంటి దోషం అనేటువంటిది ఉండదు. మనకు పవిత్రమైనటువంటి స్పష్టమైనటువంటి ఒక అవగాహన కలిగి వస్తుంది. ఉదాహరణకు ఆవు యొక్క పేడ ఉంది. మామూలుగా ఏమిటంటే ఏ ఆవు పేడ కాకుండా ఇంకా వేరే ఏ పదార్థాన్ని, మల పదార్థాన్ని మనం తాకినా కానీ వెంటనే ఏం చేయాలి, మనము స్నానం చేయాలి. అయితే శాస్త్రాలు చక్కగా తెలియజేస్తున్నాయి, మనం పవిత్రం చెందాలంటే మన ఆవు పేడ తాకాలంటుంది. ఎందుకంటే అది అపౌరుషేయ. అందుకనే వేదాలు దే ఆర్ బియాండ్ స్పెక్యులేషన్, అవి ఊహాతీతం, మన యొక్క మానసిక కల్పనకు అతీతమైనటువంటిది. అదే రకంగా వేదాలు అనేటువంటివి అవి మనం ఇన్వెస్టిగేట్ చేయడానికి అతీతమైనటువంటిది. మనం ఇన్వెస్టిగేట్ చేయలేం అది ఎందుకు అట్లా, ఇది ఎందుకు ఇట్లా అని మనం ఆ రకంగా దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఇట్స్ బియాండ్ ఎక్స్పెరిమెంటేషన్ వేదాలు అనేటువంటివి. దాంట్లో ఏం చెప్పబడిందో అవి పరిపూర్ణమైనటువంటివి, పవిత్రమైనటువంటివి. దాన్ని మనం ఒక ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపర ద్వారా, ఆచార్యుల ద్వారా మనం దాన్ని స్వీకరించాలి, దాన్ని పాటించాలి, అంతే. అర్థమవుతాం కదా? సో అందుకనే వేద జ్ఞానం అనేటువంటిది ఇస్ బియాండ్ క్వశ్చనింగ్. మన యొక్క ప్రశ్నకు అతీతమైనటువంటిది. మన ప్రశ్నల ద్వారా అర్థం చేసుకోలేము, మన యొక్క మానసికమైనటువంటి కల్పనల ద్వారా అర్థం చేసుకోలేము, లేకపోతే మన యొక్క పరిశీలన అంటే ఎక్స్పెరిమెంటేషన్, ఎక్స్పెరిమెంట్ చేసి మనం అర్థం చేసుకోలేం. అది కేవలం ఆ వేద జ్ఞానంలో ఉన్నటువంటి సారాంశము. ఆ వేద జ్ఞానం ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతేతే జ్ఞానం జ్ఞానినాస్తత్వ దర్శన, అప్పుడే అది అర్థమవుతుంది. లేకపోతే మనం సంవత్సరాల తరబడి ప్రశ్నలు వేస్తూ ఉండొచ్చు, సంవత్సరాల తరబడి మానసిక కల్పనలు చేస్తూ ఉండొచ్చు, మనము ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండొచ్చు, అవన్నీ కూడా మనకు సంశయాత్మకంగానే ఉండిపోతాయి. దాంట్లో మనకు ఒక స్పష్టత, సారాంశం అనేటువంటిది గ్రహించలేము. అది కేవలం శుద్ధ భక్తుడి యొక్క కృప చేతనే, శుద్ధ భక్తుడి యొక్క ఆయన యొక్క అనుగ్రహం చేతనే అది మనకు అర్థమవగలుగుతుంది. సో అందుకని మనము ఒక ప్రామాణికమైనటువంటి వైష్ణవుల్ని, ప్రామాణికమైనటువంటి సంప్రదాయంలో మనం ఏం చేయాలి, కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు మనం పాటించుకుంటూ పోతున్నట్లయితే మెల్లగా ఏమవుతుంది, దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో, దివ్య జ్ఞానం అనేటువంటిది హృదయంలో ప్రకాశితం అవుతుంది. శ్రీల ప్రభుపాద్ కి, శ్రీమద్ భగవద్గీత యథాతథం కి, థాయ్ గోర్ ప్రేమనంది.